శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాత్స్యనుష్ఠితాత్ సధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తన ధర్మములో లోపములున్నప్పటికీ తన మతమే తనకి మంచిది, తన ధర్మమే గొప్పది, పరధర్మం అనుష్ఠించడం కంటే నీ ధర్మమే అనుష్ఠించు. పరధర్మం భయావహము అన్నారు, అది అత్యంత భయానకమైనది, అది నీకెప్పుడు భయమే కలిగిస్తుంది, అందుకని పరధర్మో భయావహ. మరి నీ ధర్మంలో నీకు డబ్బు లేక చస్తే పర్వాలేదు, నీ మతంలో తిండి లేక చచ్చినా పర్వాలేదు. స్వధర్మే నిధనం శ్రేయః, నీ ధర్మంలో మృతి చెందినా చచ్చినా పర్వాలేదు, ఎందుకంటే అది నీ తల్లి, నీ తల్లి దగ్గర చావు, పరాయివాడి తల్లి దగ్గరికి వెళ్ళి దరిద్రం తినడం కంటే. ఎంత అద్భుతమైన శ్లోకం కృష్ణుడు చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. కృష్ణుడు జగద్గురువు, ఆయన్ని పట్టుకోండి. ఈ పనికిమాల గురువులు ఎందుకు మనకి, వీళ్ళు బరువులు మనకి, వీళ్ళ వల్ల ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారట. ఇదంత మోసం, ఇదొక గొప్ప ట్రాప్, ఇదే కలిపురుషుడి యొక్క లక్షణం అన్నమాట. ఇవి తెలుసుకోవాలి. అందువల్ల హాయిగా ఇతర మతాల్లోకి వెళ్ళినా తన మతాన్ని విడిచిపెడితే ఎంత నష్టమో తెలియాలి. రాముడి మంత్రం సాక్షాత్తు రాముడే ఇచ్చాడు కదా చిదానంద యోగి, అయినా ఆ రామమంత్రం చేసే ముందు మహేశ్వర ధ్యానం చేశాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి శివుణ్ణి పూజించాడు కనుక. మీరు చూడండి పోతరగారి భాగవతంలో, మంజుల పులిడ తలంబున మహేశ్వర ధ్యానంబు చేయుచున్న సమయంబున. ఇంత నొక్కెందుకు చెబుతానంటే, ఇప్పుడు నేనున్నాను, చిన్నప్పటి నుంచి శివ పూజ చేశాను, మధ్యలో నాకు అమ్మవారి మంత్రం ఎవరో ఇచ్చారు, మంత్రం అనుష్ఠానం చేయాలి, అది గురూపదేశ మంత్రం, కానీ చిన్నప్పటి నుంచే చేసిన ఈ శివ మంత్రం విడిచిపెట్టకూడదు, అది విడిచిపెడితే పాపం అన్నమాట. ఇది కొంత చేశాకే అప్పుడు ఆ మంత్రం చేయాలి. అలాగే కొంతమందికి కన్యకా పరమేశ్వరి కులదేవత, వాళ్ళు వైష్ణవం స్వీకరించాక కన్యకా పరమేశ్వరిని చూడడం అనేసారు కొందరు, తెలిసిన ఎంత పాపం అండి. వాసవి కన్యకా పరమేశ్వరి వాళ్ళ కులదేవత, ఆ కులదేవతను పూజించాక అప్పుడు గురువులు ఇచ్చిన నారాయణ మంత్రం చేయాలి. ఇలా మానేయకూడదు మధ్యలో, కులదేవత ఆరాధన మానరాదు, మహాపాపం అది. అలాగే కొంతమంది మతం మారాక వాళ్ళ కులదేవత భవానీదేవతను మర్చిపోతున్నారు, అది మహాపాపం అది. నీ కులానికి ఒక దేవత ఉంది, ప్రతి కులానికి ఒక దేవత ఉన్నది, ప్రతి వంశానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతారాధన విడిచిపెట్టి అన్యదేవతారాధన చేసిన వాడిని సృష్టి తల్లకిందులైనా సరే బాగు చేసేవాడు ఒకడు లేడు, వాడు నాశనం అవ్వక తప్పదన్నారు. నాశనం అవుతామంటే అది వాళ్ళ కర్మ అనుకోండి. అందుకని పోతన గారి కథ ఒకటి రెండు సార్లు నొక్కి చెబుతున్నా అనమాట. అలా మహేశ్వర ధ్యానం చేస్తున్నాడు, అప్పుడు ఆయనకు ఎదురుగుండా మెరుగు చెంగటనున్న మేఘం బుకైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు. మేఘంలో మెరుపు తీగె కలిసి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆకాశంలో మేఘం కనపడింది, మేఘంతో పాటు మధ్యలో మెరుపు తీగ కూడా ఉంది, అలాగే ఒక మహాపురుషుడు నల్లని వాడు కనబడ్డాడు. ఆయన నల్లగా ఉన్నాడు, ఆయన పక్కనే వాళ్ళ ఆవిడ ఉంది, ఆవిడ ఎర్రగా మెరుపు తీగలో ఉంది. మెరుపు తీగతో కూడిన మేఘమా అన్నట్టుగా భార్యాసమేతంగా ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. వల్లీయుత తమాల వసుమతి జముభంగి బలువిల్లుము పునబరగువాడు. చీకటి చెట్టులో చెట్టు ఉంటుంది, అవి ఎక్కువ బృందావనంలో బాగా కనపడతాయి. ఈ చీకటి చెట్టుకి తీగ చుట్టుకుంటే ఎలా ఉంటుంది? తీగ అల్లుకొని ఉన్న చీకటి చెట్ట అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంటే ఆయన నల్లగా ఉన్నాడు, ఆయన చెట్టులో ఉన్నాడు తమాల వృక్షంలాగా. ఆయన భుజానికి విల్లు తగిలించుకున్నాడు, ఆ విల్లుకున్న అల్లెతాడు, ఆ విల్లు యొక్క కొన చూడడానికి తీగలా కనపడుతుందన్నమాట, ఒక వల్లిలా కనపడుతుందన్నమాట. నీలనగాగ్రసన్ నిహిత భాను నిభంగి ఘన కిరీటము తల వరగువాడు. కాటుక కొండ అని ఒక కొండ ఉన్నది, దానిని నీల పర్వతం, నీల అద్రి అని పిలుస్తారు. అంజన పర్వతం ఉన్నది అనమాట. ఇప్పటికి కూడా హిమాలయాల్లో అంజనాద్రి ఉన్నది, అంజనాద్రులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు గౌహతిలో, అస్సాము దగ్గర ఉన్నటువంటి గౌహతిలో అమ్మవారు కామాఖ్యాదేవి కొలువై ఉన్న కొండను కూడా నీలాచలమని అంటారు. ఆరో కథ ఉందిగా గురుపత్ని మహిమ, ఐదో కథ అనుకుంటాను, అందులో ఈ నీలాచలం గురించి అద్భుతంగా రాశాను నేను. మానవ కథ పుస్తకం పూర్తిగా చదవండి, చదివితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గురువుగారి మీద భక్తితో చదవక్కర్లా, అమ్మవారి మీద భక్తితో చదవండి, అమ్మ మీ వెంట పడుతుంది. అందులో రాశానమాట. ఈ నీలపర్వతం అంటే ఏమిటో, దాన్ని నీలపర్వతం, హరిపర్వతం అని కూడా పిలుస్తారు. దానికి అనేక నామాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు మొట్టమొదట అక్కడ అడుగుపెట్టాడు. అందుకే హరిధర, నీలధరము, నీలధరాధరము ఇన్ని నామాలతో పిలుస్తారన్నమాట. హరిక్షేత్రే కామరూప, హరిక్షేత్రం అన్నారు అందుకే దాన్ని. అందులో ఈ విశేషాలన్నీ, డెఫినేషన్స్ అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈ నీలపర్వతాలు భూమి మీద చాలా ఉన్నాయి. అందులో ఒక పర్వతం హిమాలయాల్లో ఉన్నది, అది నీలపర్వతం లేక అంజన పర్వతం అని పిలువబడుతుంది. ఆ కొండరాళ్ళు నల్లగా ఉంటాయి, కాటుకవలే ఉంటాయి, అందుకని దాన్ని అంజనాద్రి అన్నారు. ఆ కాటుక కొండ మీద సూర్యుడు కనపడతాడు పొద్దుటే. అప్పుడు ఆ కొండ ఉంటుందండి, ఇదేమో కొండంతా నలుపు, పైనేమో అద్భుతమైన సూర్యుడి యొక్క బింబం. ఆ దృశ్యం ఎలా ఉంటుంది, ఇదంతా నలుపు, పైన ఎరుపు. అలాగే ఎదురుగుండా ఒక పురుషుడు కనపడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఆపాద మస్తకం నీలంగా ఉన్నాడు నల్లగా, కానీ శిరస్సు మీద బంగారపు కిరీటం ఉంది. ఆ బంగారపు కిరీటంతో ఉన్న నల్లనాయన ఎలా ఉన్నాడు, సూర్యబింబముతో కూడిన నీలపర్వతంలో, అంజన పర్వతంలో ఉన్నాడనమాట. అటువంటి మహాత్ముడు అక్కడు రాజశేఖరుడు ఈయనకి దర్శనమిచ్చాడు. పోతన గారికి ఆశ్చర్యం కలిగింది, ఇది కళా నిజమా అనిపించింది. కానీ నిజమే అనడానికి ఉదాహరణగా ఆ ఎదురుగుండా ఉన్నవాడు చిరునవ్వుతో ఈయన పలకరించాడు, నువ్వెవరివి, ఇది కళా నిజమా, నేను నిజంగా జపం చేస్తున్నానా, ఇది గంగా తీరమేనా అనుకుంటున్న ఈయనతో ఆయనే డైరెక్ట్గా మాట్లాడేట. మనబోటి వాళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకపోవచ్చు, పలకరించినా పెదవి విప్పకపోవచ్చు ఇతరులు, కానీ ఆయన పరమభక్తుడు. ఆయన వల్ల ఒక బృహత్తర కార్యక్రమం జరగవలసి ఉన్నది, ఒక మహాకావ్యం ఆయన నుంచి బయటికి రావాలి. అందుకే ఆయన తనయంత తాను పిలవకుండా దర్శనమిచ్చి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉంటే దర్శనమిచ్చాడు. ఇచ్చినవాడు రామచంద్ర ప్రభు. దీన్ని బట్టే తెలుస్తుందా, శివుణ్ణి పూజిస్తే విష్ణువు దర్శనమిస్తాడు, విష్ణువుని పూజిస్తే శివుడు దర్శనమిస్తాడు. అలాంటి అనుభూతులు ఎన్నో చూశాను నేను. శివాలయంలో విష్ణువుని చూశాను, విష్ణువాలయంలో శివుణ్ణి చూడగలిగాను. ఆయన ఏమన్నాడు, తా రామభద్రుండ మన్ నామాంకితంబుగా భాగవతంబు తెనింగింపుము నీకు భవబంధంబులు తెగునని ఆన తెచ్చి అంతర్హితుండైనా అని ఒక చిన్న వచనం రాసుకున్నాడు పోతన. ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, నేనే రామభద్రుణ్ణి, రామచంద్రుణ్ణల్లా రామభద్రుణ్ణి అన్నాడు. ఈ మధ్యన కొందరు పాఠాంతంలో రామచంద్రుడని మారుస్తున్నారు, కానీ ప్రాచీన కాలంలో పెద్దలు పరిష్కరించిన వాటిలో శేషాద్రి రమణ కవులు, వేలూరి శివరామశాస్త్రి గారు వీళ్ళు పరిష్కరించిన వాటన్నిటిలో రామభద్రుడనే ఉన్నది. భాష సేవకులు శేషాద్రి రమణ కవులని ఉండేవారు పాతకాలంలో, వాళ్ళందరూ పరిష్కరించిన పుస్తకాల్లో రామభద్రుడనే ఉంది. నేను స్వయముగా రామభద్రుణ్ణి అన్నాడు ఆయన. ఎందుకని, భద్రం కలగజేసేవాడే రాముడు అంటే. అసలు రాముడు ఉంటే అక్కడ శుభం తప్ప అశుభం ఉండదు, రాముడు ఉంటే మాట వరసకు కూడా అశుభం ఉండదు. రామనామం జపిస్తే, రాముడి దర్శనం చేస్తే, రాముడి గుడి కడితే, రాముడి గురించి చెప్పుకుంటే అక్కడికి కష్టం ఎందుకు వస్తుంది, అశుభం ఎందుకు వస్తుంది, అశుభం ఎందుకు ఉంటుంది శివం తప్ప. అందువల్ల ఆయన నేనే రామభద్రుణ్ణి, నాకు అంకితమిస్తూ, నాకు అంకితమిస్తూ భాగవతం తెలుగులో రాయి. 18,000 శ్లోకాలతో వేదవ్యాసుడు 12 స్కంధములుగా భాగవతం రచించాడు. సంస్కృతంలో ఉన్న వ్యాసుని చేత రచింపబడిన భాగవతం తెలుగులోకి అనువాదం చెయ్యి. పద్యకావ్యంగా, పద్యగద్యకావ్యంగా, చెంపూ కావ్యంగా అనువాదం చెయ్యి. అది నాకు అంకితమి. మళ్ళీ ఎవడకు పడితే వాడికి, అడ్డమైన వాడికి అంకితం ఇవ్వకు. ఎవడని పడితే వాడిని, నీపై మోజు తీరలేదురా, అది దిక్కుమాలాడు. వాడి దగ్గర మోజు ఏంటండి. ఆ మధ్యన ఒక ఆయన ఏదో చచ్చిచ్చాడు, పుస్తకం రాశాడు. ఈ పుస్తకం రాసి నెత్తి మీద వెంటుకు లేనటువంటి వాడిని ఒకడిని, వాడిని చూస్తే జుగుప్సు అనమాట, వాడు తాగుబోతాడు, తిరిగిపోతాడు వాడిని, నీపై మోజు తీరలేదురా, ఈ పుస్తకం నీకు అంకితం ఇచ్చానురా అని ఇచ్చి వాడి దగ్గర డబ్బులు ఇచ్చుకుంటే నీకు జబ్బు తప్ప ఆ డబ్బే వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీచుడిచ్చే ధనం భయంకరమైనది. నేను అదే విషయం 3వ కథలో రాశాను, సుధాకర చేతులు రాశాను. నీచుడిచ్చిన ధనము పణిముఖ విషం అన్నాను. నీచుడిచ్చిన ధనము పణిముఖ విషం. అసలు దాన్ని తీసుకుంటే పరమ భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి మనకి. సంసారంలో అన్ని కష్టాలే వస్తాయి. కానకడు నీచుతోడి సంగతి ఇవ్వలదు. కాబట్టి బాగా నీచుడైనటువంటి వాడితో, కడు నీచుతోడి, ఈ నీచు అనే పదం చాలా ఇష్టమైన పదం నాకు. తిక్కన గారు బాగా వాడతాడు దాన్నమాట. అటువంటి వాడితో సంగతి ఇవ్వలదు, స్నేహం చేయకూడదు అసలు పరమ దుర్మార్గుడు. అందులో సుధాకరుడి చరిత్ర ఉంటుంది. ధరణిసురుండు సత్కవి సుధాకర నాముడు మున్ను కామసుందరుడను నీచమానవుడు అధార్మికుడు ఇచ్చిన డబ్బు పాపరమను సేకరించుటను వందయునొక్కటి ఒక్క ఏడు దుర్భరతర నిందలంది అశుభప్రదముల్ కథ నీచ సంపదల్ అని కథ ఎత్తుకున్నాం అనమాట. కామసుందరుడని ఒక నీచుడు ఉండేవాడు. ఆ పాపాత్ముడి సొమ్ము పొరపాటున స్టేజీ మీద ఉన్నప్పుడు ఒక 101 రూపాయి పుచ్చుకున్నాడు సుధాకరుడని ఒక సత్కవి. దాంతో ఒక ఏడాది పాటు అపనిందలు, స్నేహితులతో విరోధం, నానా గందరగోళం పడ్డాడు. అందుకని చివరిలో అశుభప్రదముల్ కథ నీచ సంపదల్ అని అక్కడి నుంచి ఆ కథ అంతా చెప్పుకొచ్చాం అనమాట. ఒక ఆయన ఉన్నాడని, ఆయన చాలా పండితుడని, ఆయనకి ఓ దుర్మార్గుడు తగిలాడని. ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా మూడవ కథ అన్ని కథలు చదవాలి, మూడవ కథ గ్యారంటీగా చదవాలి. చివరికి ఆ కామసుందరుడు అనేవాడు పీడి మీద పగబడతాడు. పగబట్టి ఈయన ఉపన్యాసం చెప్పి తిరిగి వస్తూ ఉంటే దారిలో వెళ్ళి చంపాలనుకున్నాడు. చంపాలనుకుని ఓ వాహనం, తాను ఒక్కడే కాకుండా మూడు వాహనాల్లో వచ్చాడు. ఓ అంబాసిడర్ కారు మీద తాను, ఇంకో రెండు వాహనాల్లో హంతకులతో కలిసి వచ్చాడు. వచ్చి నిన్ను చంపేస్తానని తొడగొట్టాడు. వచ్చి తొడగొట్టెన్ అని అక్కడ అద్భుతమైన పద్యం రాశాం. వెంటనే ఆ దుర్మార్గుడు, వాడు కూడా ఉన్నవాళ్ళు కత్తులు ఎత్తారు ఈ సుధాకరుడిని చంపడానికి. అప్పుడు సుధాకరుడు శ్రీమాత అని ఒక్కసారి గట్టిగా ఎలుగెత్తి పిలిచాడు. శ్రీమాతాయని ఒక్కమారైన ఆర్తిం పిలిచినో లేదు తచ్చ్రీమాత్రాంతరిక ప్రవర్తినులు మంత్రిణ్యాది దేవీమణులు వ్యోమం మందున నిలిచి కనపడక పాపోన్మాదుడైనట్టి ఆ కామున్ వాణి. ఏదో కూడా ఉన్నటువంటి భటుల్ని అందరినీ కూడా వధించారు. ఎలాగా? అమోఘం పైన వాతార్భటిన్. ఎప్పుడు పాపాత్ముల్ని చంపేటప్పుడు ఈ మంత్రిని మొదలైన దేవతలు ఓ పెద్ద గాలి సుడిగాలు సృష్టిస్తారు. కుమ్మని గాలి వస్తుంది, ఆ గాలితో పాటు శబ్దం వస్తుంది. ఈ శబ్దం వల్ల చెవులు పగిలి ఈ గాలి వల్ల వాళ్ళు గింగిరాలు ఎత్తి కిందపడి చచ్చిపోతారు. అందుకని అమోఘం పైన వాతార్భటిన్. వైవస్వత నిజవాహ గ్రైవేయక ఘోర ఘంటికాధ్వని తుల్యశ్రీ విద్య దైవతముఖ రావయుతము వాతమట్ల రాతుల గోల్చన్ అని నెక్స్ట్ పద్యం అనమాట. యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్నటువంటి ఘంట ఎలాంటి శబ్దం చేస్తుందో, అంటే యమధర్మరాజు గారి వాహనం దున్నపోతు కదా, దాని మెడలో పెద్ద ఘంట ఉంటుందండి, ఆ ఘంటారమం విన్నాడా గుండెకి చచ్చిపోతాడు వాడన్న, అలాంటి శబ్దముతో కూడినటువంటి పెద్ద గాలి అక్కడ వచ్చింది. అనగా గాలి, శబ్దం, ఈ రెండూ కలిసి అరాతుల కోల్చన్ వాళ్ళని చంపివారేసాయి. ఇప్పుడు పద్యం మళ్ళీ చదివితే బాగా అర్థమవుతారట. వైవస్వత నిజవాహ గ్రైవేయక ఘోర ఘంటికాధ్వని తుల్య శ్రీవిద్య దైవతముఖ రావయుతము వాతమట్ల రాతుల గోల్చన్ వాళ్ళని కూల్చిపారేసింది. వీడు తెల్లబోయాడు, ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చింది ఈ గాలి, ఈ శబ్దం ఏంటి, వీళ్ళు టక్కన చచ్చిపోయారు ఏమిటి అనుకుంటూ ఉంటే ఆకాశంలో ఉన్న దేవతలు, మంత్రిణ్యాది దేవతలు, ఈ దుర్మార్గుడు నిన్ను చంపాలనుకున్నాడు, నీవు శ్రీవిద్యోపాసకుడివి, ఆ విషయం వాడికి తెలియదు, అందుకే నీ వెంట ఉండి రక్షించాం, ఇంకెప్పుడు పాపాత్ములు ఇచ్చిన సంపద పుచ్చుకోకు, అటువంటి వాళ్ళతో స్నేహం చెయ్యకు, ఈసారికి రక్షించాం, చీటికి వాటికి నీచులతో తాగుబోతాళ్లతో లంచగొండులతో స్నేహం చేస్తే మేము కూడా రక్షించాం అని హెచ్చరిస్తారు. చాలా అద్భుతమైన కథలండి. నా సర్వశక్తులు ఈ కథల్లో ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని అమ్మ కనపడేది. ఇలాంటి పద్యాలు టకటకటక వచ్చాయంటే క్షణాలు ఎలా వచ్చాయి? ఇంత వేగంగా పద్యాలు రాయాలంటే మామూలుగా ఇంట్లో కూర్చుంటే రావు. అమ్మవారే రాయించింది నేను చాలాసార్లు మొహమాటం లేకుండా చెప్పాను. దానికి సాక్ష్యం మా లక్ష్మీదేవే. లోపల ఉన్నవాడు నా గుండెలో కూర్చునేది, అలా ఒత్తిడి తెచ్చేది వచ్చేసే పద్యాలు. అదృష్టవశాత్తు ఈ పద్యాలు విన్నటువంటి పోలిశెట్టి హరిప్రసాద్ గారు ప్రింట్ చేద్దామన్నారు. భారతీ తీర్థస్వామి వారు దాన్ని మెచ్చి ఆ కావ్యానికి ఒక అపూర్వమైనటువంటి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మహానుభావులు ఎంతోమంది చదువుకున్నటువంటి గొప్ప కావ్యం అది. నాకు చాలా ఇష్టమైన కావ్యాలు అదొకటి. నన్ను నేను తరింపజేసుకోవడానికి రాసుకున్న కావ్యం అది అన్నమాట. సరే, ఎందుకు చెబుతున్నాను నేను ఇది అంటే, ఎప్పుడు కూడా భగవంతుడు నాకు అంకితమియ్యి అంటాడు. ఆయనకు అంకితం ఇవ్వాలి. వాడెవడో డబ్బు ఇచ్చేస్తున్నాడు కదా అని వాడికి అంకితం ఇస్తే కొంపలు వెలిగిపోతాయి. ఆ పాపాత్ముడి దగ్గర నిజంగా రూపాయి పుచ్చుకుని అంకితం ఇచ్చుంటే నా జీవితం తాత్కాలికమై భ్రష్టుండి అయ్యేవాడు అనమాట. ఇవి దృష్టిలో పెట్టుకుని డబ్బు కోసం నీచుండి పొగడకండి. వాడి మీద మోజు మనకేమంటే తీరడం దరిద్రుడి మీద. భగవంతుడికి ఇస్తే ఎంత లాభం అండి. భగవంతుడికి ఇచ్చినప్పుడు డబ్బు వెంటనే నీకు కనపడదు, కానీ తర్వాత వచ్చే సంపద నీకే తెలుస్తుంది. ఇహం పరం రెండూ ఇస్తాడండి పరమాత్ముడు. ముందు ఇహం ఇస్తాడు, ఆ తర్వాత పరమిస్తాడు.
అంతేగాని హఠాత్తుగా పరలోకానికి ఏం పట్టుకుపోడు ఆయన. ఇది తెలుసుకోవాలి. పోతన గారితో రాముడు అందుకే నాకు అంకితము చేయి భాగవతాన్ని రాసి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, రాముడు అదృశ్యమైపోయాడు. వెంటనే ఆయన నోటి నుంచి ఏమనొచ్చింది, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. నేను రాసేదేమో భాగవతమా, రాయించేవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. నేను ఈ పుస్తకం రాస్తే ఆయనకు అంకితం ఇస్తే ఇక నాకు సంసార బంధాలు తొలగిపోతాయి, ఇక జన్మ ఉండదు. అటువంటప్పుడు రాముడి కథ రాయక భాగవతం రాసి రాముడికి అంకితం ఇవ్వక పనికి మాలిన కథలు ఎందుకు రాస్తాను, అర్ధరాత్రి అమావాస్య 12 గంటలయ్యింది కాకులు కావు అన్నాయి గొడ్ల గోబలు గూయి అన్నాయి అప్పుడు తెరుచుకుంది తలుపు. ఇది కదా అర్ధరాత్రి 12 గంటలకి కావులు కాకు అంటే అసలు ఏమిటి పిచ్చి కథ. ఇంకక్కడి నుంచి నెక్స్ట్ వీక్ ఏమొస్తుందో అని సస్పెన్స్తో గుండెలు కొట్టుకుంటూ వీడు ఉనికిపోతూ ఆ పుస్తకాలను 1000 రూపాయలు పెట్టుకుంటాడు. భాగవతం ఏమో గీతా ప్రెస్ వాళ్ళు 200 ఇస్తే కొండవు దిక్కుమాలాడు, వాడికి 1000 రూపాయలు తగలేస్తాడు. అదేం కథలు అండి అవి. ఆ కథల్లో ఏముందని ఇందులో ఏమీ లేదు, అది కొండ వల్ల వేస్ట్ టైం అనమాట. అర్ధరాత్రి 12 గంటలు అమావాస్య ఏముండదు, పిశాచాలు దెయ్యాలు తప్ప. అందుకే భాగవతంలో చెప్పాడు ఆయన, ఏమని ప్రారంభంలోనే చెప్పాడు నారదుడు వ్యాసునితోటి, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిని వెలుంగొందు, శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మలిన వత్కాకోల గర్తాకృతి. హరినామస్మరణ ఉన్న కావ్యం కైలాస పర్వతంలోని మానస సరోవరం వంటిది. అదిగో ఆ కైలాస పర్వతంలో ఉన్న మానస సరోవరంలో బంగారపు రంగులు తామర పువ్వులు ఉంటాయి, నీరు స్వచ్ఛంగా ఉంటుంది, ఆ నీటిలో కాలుష్యం ఉండదు, ఎందుకంటే అందులో ప్లాస్టిక్ వేయం కనుక మనం వేయడానికి కుదరదు కనుక. స్వచ్ఛమైన నీటితో బంగారు తామర పువ్వులతో హంసలతో కూడిన మానస సరోవరం ఎటువంటిదో హరిస్మరణ ఉన్న కావ్యం అటువంటిది. అంటే భగవంతుడి గురించి రాసిన పుస్తకాలన్నీ నిర్మలమైన జలముతో బంగారు తామరలతో హంసలతో కూడిన మానస సరోవరము వంటివి. హరినామస్మరణ లేకుండా ఇందాక చెప్పినట్టుగా నేను అర్ధరాత్రి 12 గంటలు కాకులు కావు కొట్ల గోపులు గోయి అనే కథలు ఉంటాయి కదా ఆ కథలో, లేకపోతే ఇంకేముంది దిక్కుమాల సినిమాలు ఏం చూసినా సరే కుర్రాడు బైక్ మీద వెళ్ళడం 100 మందిని కొట్టేస్తాడు వీడి మొహానికి, బైక్ మీద కింద పడితే ఫ్రాక్చర్ చస్తాడు, 100 మందిని ఏం కొడతాడు వీడి బొంద. అటువంటి సినిమాలు ఉన్నాయే ఈ సినిమా కథలు. ఈ సినిమా కథల్లో ఎన్నైనా మలుపులు ఉండొచ్చు, సస్పెన్సులు ఉండొచ్చు, థ్రిల్లర్ అయ్యి ఉండొచ్చు, కాక ఈ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు, అది శుభకరం కాదు. ఈ పనికిమాలిన కథలు ఉన్నాయే అందులో హరి లేడు గనక ఆ కథల వల్ల ఏ ఉపయోగం లేదు. అవి ఎటువంటివి, అయోగ్య పనికిమాలినవి, వాటిలో ఏ అర్హత లేదు. దుర్మలినవత్ మురికితో కూడిన కాకోలకర్తాకృతిన్, నీటి కాకులు తిరిగే మురికి నీటి గుంట, ఒక్కో చోట గుంట ఏర్పడుతుంది, ఆ గుంటల్లో వర్షాకాలంలో నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు కొంతకాలం నిల్వ ఉన్నాక పచ్చగా మారిపోతాయి, పైన తెట్టు తేలుతుంది, ఆ మురికి నీరు ఒకటే దుర్వాసన అన్నమాట. ఆ నీటిలోకి ఎవరు చేరతారు, బొంత కాకులు నీటి కాకులు చేరతాయి. అది మురికి నీరు కనుక స్నానం చేయం, నీరు మురికి చేరేవి నీటి కాకులు, అది ఎందుకు పనికిరాదు. అదుగో అటువంటి మురికి నీటి సరస్సులు హరినామస్మరణ లేని కావ్యాలు. హరినామస్మరణ ఉంటే మానస సరస్సు, హరినామస్మరణ లేకపోతే మురికి నీటి సరస్సు. ఏమిటి వాటి వల్ల లాభం? అందువల్ల నేను హరిస్మరణము కలిగిన హరి యొక్క గుణములు కలిగిన అవతారములతో కూడిన హరిభక్తుల యొక్క చరిత్రని శ్రీమద్భాగవతాన్ని కావ్యంగా రాస్తాను, రాసిన జీవితమే చరితార్థం చేసుకుంటాను, రాముడికి అంకితం ఇస్తానన్నాడు ఆయన. ఎంతో వినయంగా చెప్పుకున్నాడు ఆయన, ఇది నా అదృష్టం అన్నాడు ఆయన. ఇంతో పూర్వం చాలామంది కవులు వచ్చారు కానీ వారెవరూ ఈ భాగవతం రాయలేదు, వేరే వేరే కావ్యాలు రాశారు, నా కోసం భాగవతం విడిచిపెట్టేశారు. వనరన్ నన్నయ్య తిక్కనాది కవులు ఈయుర్విన్ పురాణావళు తెలుగుల్ చేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగల్. పూర్వం నాకంటే ముందు వాళ్ళైన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఇటువంటి మహాకవులు ఎంతోమంది తెలుగులో కావ్యాలు అనువాదం చేసి ప్రజలకు అందించారు. భారతం వంటి మహాద్భుతమైన గ్రంథాలు లోకానికి అందించారు. ఇలా తెలుగులోకి రాస్తున్న వీరెవరూ కూడా భాగవతంలో వేలు పెట్టలేదు, భాగవతం జోలికి రాలేదు, దీనిని తెలుగులోకి అనువాదం చేయలేదు. ఇది నా అదృష్టం. భగవంతుడు నా కోసం ఈ గ్రంథం అట్టే పెట్టాడు. ఇప్పుడు దీనిని నేను తెలుగులో రాస్తాను, రాసి ఇక పునర్జన్మ లేకుండా చేసుకుంటాను. అంటే భాగవతం రాశాక వాడికి జన్మ ఉంటుందా? శాశ్వత కైవల్యం వస్తుందండి. కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా ఉందని చాలాసార్లు చెప్పాను మీకు. కైవల్యానికి వెళ్ళిన వాడు కూడా తిరిగి వస్తాడు. దానికి ఉదాహరణ జైవిజయులు. జైవిజయులు విష్ణువుకి ద్వారపాలకులు అయినా సనకర సనందనాదుల శాపం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతోక్తులుగా తిరిగి రావాల్సి వచ్చింది. అంటే కైవల్యం పొందారు వాళ్ళు, ముక్తి పొందారు వాళ్ళు, సారూప్యము అనే ముక్తి పొందారు. అచ్చం విష్ణువులో ఉంటారు వాళ్ళు. సరూపస్య భావ సారూప్యం, అనగా సారూప్యము అంటే అర్థం ఏమిటి? విష్ణువు దగ్గరికి వెడితే విష్ణువు యొక్క రూపం మనకు వస్తే దాన్ని సారూప్యం అంటారు. శివలోకానికి వెడితే శివుడిలో ఉంటారు కొంతమంది, వాళ్ళని చూస్తే శివుడేమో అనే అనుమానం కలుగుతుంది. అలా శివ సారూప్యం పొందారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి సారూప్యం కొందరు పొందుతారు. ఇది సారూప్యముక్తి. సాలోక్యం, భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నట్టే అలా చూడడం అన్నమాట. ఎప్పుడు వాళ్ళ ఇష్టదేవతను చూచే ముక్తి సాలోక్యం. సామీప్యం అంటే బాగా దగ్గరగా రావడం. ఇప్పుడు ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చినా కొంతమంది భక్తులు నా ఇంట్లోకి రాగలుగుతారు, నాతో యాత్రలకు రాగలుగుతారు, నాకు ఇష్టలు అవుతారు. వీళ్ళు సమీపంగా రాగలుగుతారు. అందరు భక్తుల్ని రానిస్తావా? దగ్గరికి రానివ్వంగా. మీరందరూ నాకు ఇష్టులైనా నేను టిఫిన్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఏకాంత భక్తులు కొంతమంది రాగలుగుతారు, అందరినీ లోపలికి ఎలా రానిస్తాం? రానివ్వం. అది సామీప్యం, దగ్గరగా ఉండడం. భగవంతుడికి దగ్గరగా ఉంటారు కొందరు. ఇక సాయుధ్యం, ఆయనలో కలిసిపోతారు. ఎలా అయితే నదులన్నీ సముద్రంలో కలిసిపోయాక సముద్రం అయిపోతాయో, ఈ ఆత్మలు పరమాత్మలో కలిసిపోతే ఇక పరమాత్మే తప్ప జీవాత్మ ఉండదు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. వీటిల్లో సారూప్యముక్తి పొందినటువంటి జయవిజయులు కూడా శాపవశాత్తు భూలోకానికి వచ్చారు. కాబట్టి కైవల్యం పొందిన వాళ్ళు కూడా వెనక్కి రావచ్చు, శ్రీ కైవల్యం పొందితే తిరిగి రారు. అందుకని పునర్జన్మంబు లేకుండగనని శ్రీ కైవల్య పదంబు చేరుటకునే అన్నాడు ఆయన. ఆ శ్రీ అనే పదం ద్వారా తిరిగి వెనక్కి తిరిగి రావలసిన అవసరము లేదు. మనం ఆ ముక్తి పొందాలి, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే ఉపయోగం ఉంది. ఒకవేళ వస్తే స్వేచ్ఛగా రావాలి, గరుత్మంతుడిలా రావాలి. గరుత్మంతుడు వచ్చి వెళ్ళిపోతాడు, రాముడు వచ్చి వెళ్ళిపోతాడు. కానీ హిరణ్యాక్ష హిరణ్యకశిపులకి స్వేచ్ఛ లేదు. శాపం వల్ల వాళ్ళు తమను తాము మరిచిపోయారు. శాపం వల్ల పుట్టకుండా కావాలంటే దిగొచ్చి మళ్ళీ వెళ్ళిపోతే అది శ్రీ కైవల్యము. అలాంటి పదవి భాగవతం వల్ల వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకోండి. నేను ఎప్పుడు భాగవతం పారాయణ చేయమన్నా చెయ్యనండి, ఎప్పుడు చదవమన్నా చదవండి. పార్థసారథి గారు మా కను వచ్చింది, పుట్టినరోజు వచ్చింది అనకండి. ఎప్పుడు కుటుంబాలు ఉంటూనే ఉంటాయి, దిక్కుమాల కుటుంబాలకి ఏముంది, అది ఉండాలి. అవి ఉండద్దని నేను అన్నా, కానీ అవి మనకి మోక్షం ఇవ్వవు. మనకి పారాయణ ఒకటే మిగులుతుంది, భాగవతం ఒకటే మనల్ని బాగు చేస్తుంది. అందుకని ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, ఎప్పుడూ పారాయణ చేస్తూనే ఉంటాం. భాగవతం మీద మాత్రం విరక్తి ఉండకూడదు. విరక్తి వచ్చిందంటే వాడికి పోయే కాలం వచ్చినట్టే అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పునర్జన్మ లేకుండా చేసుకోవాలి, భాగవతం రాయాలి. ఇది నా అదృష్టం, నా కోసం పెద్దలు విడిచిపెట్టారు అనుకున్నాడు ఆయన. అందుకని శ్రీ కైవల్య పదం పొందడానికి భాగవతం రాశాడు తప్ప కేవల శ్రీ కోసం ఆయన చేయలేదు. భగవంతుడికి శ్రీ అని ఒక పదం పక్కన చేరుస్తాం, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. కారణం ఏంటో తెలుసా? శ్రీ సేవాయాం. శ్రీంగ్ అని ఒక ధాతు ఉన్నది, దానికి సేవించుట అని అర్థం. శ్రీ అంటే ఏమిటి అర్థం? సేవించేవారిని సేవించున్నది. మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మని భక్తితో పూజిస్తే, సేవ చేస్తే అప్పుడు అమ్మ మనల్ని సేవిస్తుంది. ఎలా సేవిస్తుంది? ఒక్కొక్కడికి వాహన రూపంలో సేవ చేస్తుంది, ఒక్కొక్కడికి ఇంట్లో పనివాళ్ల రూపంలో సేవ చేస్తుంది, ఒక్కొక్క భర్తకి భార్య రూపంలో, భార్యకి భర్త రూపంలో సేవ చేస్తుంది. ఒక్కొక్క భార్య అంత అదృష్టవంతురాలండి, భర్త గారు తెల్లవారుజామున లేచి భార్య మంచం మీద పడుకున్నప్పటికీ తానే ముఖం కడుక్కొని కాఫీ పెట్టి ఆవిడ కోసం ఫ్లాస్కులు ఏరుసుకు లేకుండా పెట్టి తాను తాగి వంట చేసి స్కూల్కి వెళ్ళిపోతాడు సైకిల్ వేసుకుని. అక్కడి నుంచి ఆయన వచ్చేలోపు ఇవి లేచి స్నానం చేసి చక్క కాఫీ తాగేసి ఆయన వండి పెట్టిన టిఫిన్లో తిని ఆయన కుక్కర్ పెట్టేసి వెళ్ళిపోయాక వండేసిన అన్నం అన్నీ పెట్టుకుని మహా అయితే ఏ సాంబార్లోనూ కాస్త పోపు మాత్రం పెట్టుకుంటుంది. ఆయన వచ్చేసరికి మధ్యాహ్నం ఫోన్ చేసి మళ్ళీ సాయంత్రం ఆయన ఎప్పుడు వస్తారా అని వీధిలో కూర్చుంటుంది, టీవీలు చూసుకుంటుంది, వాట్సాప్లు చూసుకుంటుంది. ఈయన స్కూల్ నుంచి వచ్చేస్తాడు, మళ్ళీ రాగానే భోజనం అయిందా అని అప్పుడు టీ పెట్టిస్తాడు. టీ కూడా ఆయనే పెట్టించాక ఆ ఒక్క టీ తాగి అప్పుడు ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రాత్రికి మళ్ళీ ఈయనే వంకాయలు కోసుకొచ్చినవి అక్కడ ఇక్కడ అన్నీ తీసుకొచ్చి వంట చేసి పెడుతూ ఉంటే ఆవిడ హాయిగా తింటూ ఉంటుంది. ఇదన్నమాట స్త్రీ అంటే. భర్త రూపంలో భార్యకి సేవకుడు దొరికాడు, లేదా ఒక్కొక్కడ అదృష్టం బాగుంటే భార్యామణి వచ్చి భర్త గారు ఏం చేసినా కాళ్ళు ఒత్తుతూ మహానుభావ నువ్వే నా రాముడివి, నువ్వే నా దేవుడివి అంటూ సేవ చేస్తుంది. ఏం జన్మలో ఏ పుణ్యం చేస్తారు అండి కొంతమంది అలాగా. అలా సేవకుల్ని పొందుతారనమాట. ఇంకా కొంతమంది గళ్ళలో కొడుకులు తల్లిదండ్రులకు ఎంత సేవ చేస్తారు, ఓరి దేవుడో కాళ్ళు నొక్కుతారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. కొంతమంది తండ్రులే కొడుకులకు సేవ చేస్తారు, మా బాబా బాబు చదువుకోరా, నీ కాళ్ళు నొక్కుతానరా బాబు, నీ కాళ్ళు భక్త మంచం అంటాడనమాట. ఆ దెబ్బతో ఈ కొడుకు చదువుకుంటూ ఉంటాడు, అది వాడి యోగం. ఇవన్నీ స్త్రీలే. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి ఈ సేవించిన వాడిని సేవిస్తుందిట, అందుకని అమ్మవారికి స్త్రీ అని కూడా ఒక పేరు. అలాంటి కైవల్యం ఇచ్చే శ్రీకృష్ణుడి చరిత్ర రాశాడు ఆయన. నిజంగా అన్న మాట నిలబెట్టుకున్నాడు. రాముడికేమో సంబోధన చేసేవాడు. ఎప్పుడు 12 స్కంధాల్లో మొదటి స్కంధంలో మొదటి పద్యం రాముడికి సంబోధనతో ఇచ్చేవాడు అనమాట. అంటే రాముడికి అంకితం ఇస్తున్నాడు, రామా విను అనేవాడు అనమాట. ఎన్ని అద్భుతమైన పద్యాలు రాశాడు ఆయన. శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథరామ శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్ కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. ఇలా ప్రారంభ పద్యాలు రాముడికి ఇచ్చేవాడు. మళ్ళీ చివరి ఎండింగ్ కూడా అనమాట, చివరిలో కూడా మాలిని అనే పద్యంతో ఆయనకే సంబోధన చేసేవాడు అనమాట. మధ్యలో మాత్రం ఏం చేశాడు, షష్ఠ్యంతాల్లో కృష్ణుడిని తలుచుకునేవాడు. అంటే రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు అనేవాడు అనమాట. అద్భుతంగా రాశాడు మహానుభావుడు. మన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల అంతటి మహానుభావుడు రాసిన భాగవతాన్ని మనం చదవగలుగుతాం. మనం తెలుగు వాళ్ళే పుట్టాం, ఎందుకు ఆనందించండి. ఇప్పుడు తెలుగు తీసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈ పోతరగారి భాగవతం కూడా మనకు అందకుండా చేసేస్తున్నారు. అంటే మనం ఎలా నాశనం అయిపోవాలో అలా అవన్నీ నేర్పుతున్నారు. ఏ భాషలో నేర్చుకో, అవన్నీ మనకి సంపదలు. ఇంగ్లీష్లో ఎసెట్ అంటారు, అదో సంపద. కానీ ఆ సంపద ముఖ్యం కాదు, అసలు పుట్టుకతో వచ్చిన సంపద పోతే ఎలాగా, నీ భాష వచ్చిపోతే ఎలాగా. మాతృభాషలో అమ్మ అని పిలవకుండా దిక్కుమాలిన భాషలో మమ్మీ అంటే వచ్చే ఉపయోగం లేదు. అది దిక్కుమాలిన పిరమిడ్లు, అవి సమాధులు, అవి పిలిస్తే వాటిని తలుచుకోవడం వల్ల ఏ లాభము లేదు. కావు అంటుంది కాకి కూడా, అవునా? మనం కావు అనకుండా మ్యావు అంటున్నాం వాటి భాషల్లోకి వెళ్ళి. మానవుడు ఎంత మూర్ఖుడు లేడేమో అనిపిస్తూ ఒక్కోసారి అనమాట. ఈ మానవుడికి డబ్బు తప్పింకేవద్దు. పూర్వం గుండెకాయ మన గుండె లబ్ డబ్ లబ్ డబ్బు అని కొట్టుకునేది, ఇప్పుడు లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుని ఈ జబ్బు వెంటబడి చివరికి గబ్బు కొట్టుకుపోయి చచ్చిపోతున్నాడు ఈ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని రక్షించడం కోసమే ఈ పోతరగారు లాంటి వాడి భాగవతాలు మళ్ళీ వెలికి తీసి లోకానికి అందిస్తున్నాం అన్నమాట. ఆ భగవంతుడిని, పోతనగారిని కూడా భగవంతుడి కిందే భావించి మనం ఆయనకి నమస్కారం చేసుకుందాం. ఆయన ఎటువంటి విజయం పొందాడో మీకు తెలుసు. ఆయన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ చివరికి నెగ్గాడు. ఆయన్ని కూడా కొంతమంది బెదిరించారు, నీ కావ్యం మాకు అంకితం అయిపోతే ఊళ్ళో ఉండవు పోతావు అన్నారు. ఆయన ఏం పట్టించుకోలేదు. అందుకే ఆ కావ్యాలు నిలబడ్డాయండి. ఆయనే డబ్బుకు లొంగితే ఆ కావ్యం నిలబడేదా? అసలు నిజంగా భాగవతంలో కొన్ని కొన్ని ఘట్టాలు చదువుతుంటే కృష్ణుడు మన కళ్ళ ముందు కనబడ్డా. ఆవులకి మహాలక్ష్మి, మందాకిని, భగీరథరాజ తనయ, సరస్వతి, భారతీదేవి, మహాలక్ష్మి, శుభాంగి, ధరిత్రీదేవి ఇలాంటి పేర్లు పెట్టాడు కృష్ణుడు. కుక్కలకు కూడా మంచి పేర్లు పెట్టకుండా మనం అసేపు టామీ డామీ జూలీ అని చచ్చిపోయేటప్పుడు జూలీ జూలీ అని వచ్చే జన్మలో జూలీగా పుట్టేటవాడు. కుక్కలకు మంచి పేర్లు పెట్టండి చక్కగా. కుక్కలకు కూడా పూర్వం రామ్ అనే పేరు పెట్టేవారు, ఎందుకంటే ఈ వంకతో రాముడిని తలుచుకుంటామని. ప్రతి జీవిలో దేవుడు చూస్తాం కదా మనం. అందుకని ఆవులకి గేదెలకి కూడా భగవన్నామం పెట్టాలి, పెడితే చచ్చేటప్పుడు ఆ భగవన్నామం తలుచుకుంటాం. అంతేగాని టామీ అన్నాడా వచ్చే జన్మలో టామీగా పుడతాడనమాట. అది తెలియదు మనకి, మన ఇంట్లో కుక్కలకు వచ్చి కాళ్ళు నవ్వుతాయో అవి ఏమిటని ఉంటారు. పూర్వజన్మలో మన వంశస్తులే వాళ్ళు, వాళ్ళు చచ్చేటప్పుడు కుక్కను తలుచుకుని చచ్చిపోయి అదిగో కుక్క ఇంట్లో పుట్టి ఆ ఎంగిలి వెతుకులు తింటూ అంటూ ఉంటారు. అందువల్ల ఇది తెలుసుకుని మనం భగవన్నామం పెట్టాలి. కృష్ణుడు ఈ ఆవులకి ఆ పేర్లు పెట్టాడు. ఆవులు బృందావనంలో మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయాయి, కేకారణ్యాల్లో ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంతలో కృష్ణుడి పక్కన ఉన్న పిల్లలు, కృష్ణ మన ఆవులు దూరంగా వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఏ ప్రమాదం పొందుతాయో, వాటిని వెతికి తీసుకొద్దామా అంటే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూర్చుని పిలిస్తే వస్తాయి చూడండి అన్నట్ట. ఆయన ఏం చేశాడు, రా గౌతమీ గంగరా మనోహారిణి రమ్ము భగీరథ రాజతనయ రా శ్రీ మహాలక్ష్మి రా భారతీదేవి రమ్ము మందాకిని రా శుభాంగి రా మేఘమాలిక రా సర్వమంగళ రమ్ము భగీరథ రాజతనయ అనుచు మరియుగలుగున అఖ్యలుగలగోవులడవిలోన దూరమందుమేయ ఘనగభీర భాష కడునొప్పచీరు ఆభీరజనులు పొగడ పెంపునెగడ ఎక్కడో అడవిలో దూరంగా వెళ్ళిపోయిన ఆవుల్ని శ్రీ మహాలక్ష్మి భారతీదేవి మందాకిని శుభాంగి ధరిత్రి గంగా ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే ఏ ఆవుని ఏ పేరుతో ఆయన పిలిస్తే ఆవు పరుగు పరుగును అక్కడికి వచ్చి అంబా అంబా అంటూ కృష్ణుడి చుట్టూ గిరికీలు కొట్టి ఆయనని నాకి ఆయన చుట్టూ తిరిగి డ్యాన్స్ చేసేవి, తోకతో ఆయన్ని నిమిరేవి. అది ఆవులెంత పుణ్యం చేసుకున్నాయో అనిపిస్తున్న వాటి ఆయన దగ్గర పెరిగాయి, ఆయన పేర్లు పెట్టాడు వాటికి. ఆహా, ఇది భాగవతం అంటే. ఇటువంటి ఘట్టాలు చదువుతుంటే కృష్ణుడు కనపడకుండా ఉంటాడా, ఆవులు కనపడకుండా ఉంటాయా, ఆ పేర్లు మనకు మర్చిపోతామా, ఆ దేవతలు కనపడకుండా ఉంటారా? అదనమాట కావ్యం రాసే తీరంటే. ఓ ఇంట్లో కూర్చుని ఓ రాసామంటే నువ్వు కూలిపోతావురా కొడక, నీ వంశనాశనం అయిపోతున్నావు కొడుక, ఇదే పద్యం అంటే. ఒరే నీ తొడలు విరిగి కింద పడిపోతావురా శిష్య, ఇదే కవిత్వం అంటే. ఇది అసలు కవిత్వం అంటారు, దాన్ని కపిత్వం అంటారు. అది చపలత్వం వల్ల, చంచలత్వం వల్ల, పాపాత్ముల సొమ్ము వల్ల వచ్చిన పాపిష్ట ఆలోచన అనమాట. చిచ్చి చిచ్చి అవికవిత్వం ఎందుకండి మనకి దరిద్రం అది. బాబా రామరామ, జ్ఞానంతో రాయాలన్నమాట. అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఇది మహారాష్ట్రలో పాండురంగాలయానికి దగ్గర, పండరీపురానికి దగ్గరలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు, చాలా గొప్ప వర్తకుడు. వాడికి పండరీపురం ఒక 40 మైళ్ళు, ఆ రోజుల్లో పెద్ద 40 మైళ్ళు అంటే దూరమైనా పెద్ద మరీ దూరమేం కాదు. 40 మైళ్ళ దూరంలో పండరీపురానికి దగ్గరలో మహారాష్ట్రలో జ్ఞానోబా అనే గ్రామంలో ఉండేవాడు. వాడు కోట్లు సంపాదించాడు, ఆయన తెగ సంపాదించాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఎంగిలి చేత్తో కాకి విసరలేదట. అంటే ఏమిటి, అన్నం తిన్నాక సాధారణంగా ఏం చేస్తారంటే ఎంగిలి చేతికి మెతుకులు ఉంటాయి కదా, చేతికి చెయ్యి కడుక్కునే ముందు ఈ మెతుకులు అలా అనేవారట. ఈ ఎంగిలి మెతుకులు దూరంగా పడితే కాకులు వచ్చేవి తినేవి, అందుకని ఎంగిలి చేత్తో కాకి విదుల్చుట అని పేరు. అది కూడా కొంత పుణ్యమే. కానీ దుర్మార్గుడు చెయ్యి అంతా నాకేసేవాడు, వేరే కడుక్కోక్కర్లేదు, ఒక్క మెతుకు కూడా కాకి వెళ్ళకూడదు అనుకునేవాడు. ఇలాంటి ఏకాకి బతుకులు, చికాకు బతుకులు చాలా ఉంటాయి కొంతమందికి. పరమదరిద్రం అండి కొంతమందికి, కొత్త చీర ఇస్తామో పంచి ఇస్తామో కట్టుకోరు, ఆ కొత్త పంచి లోపల దాచుకొని మళ్ళీ మాసిపోయిన కుళ్ళిపోయిన చిరిగిపోయిన పంచే కట్టుకొచ్చేవాడు ఒక ఆయన. నా చేత్తో 50 పంచులు ఇచ్చాను, అయినా ఆ 50 పంచులు ఏం చేశాడో తెలియదు, ఎప్పుడు మళ్ళీ ఈ మొత్తం గొడ్డే కుళ్ళు గొడ్డే, వాడి కర్మ అది. కొంతమంది ఇంట్లో అన్ని పిండి వంటలు ఉంటాయి, మంచి కూరగాయలు ఉంటాయి, కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఏ రోజు కారు మళ్ళీ గొడ్డు కారం పులి మజ్జిగ పుల్లని మజ్జిగ బయటికి తీసి అది అన్నం మెతుకుల్లో కలుపుకుని గొడ్డు కారం కలుపుకుని తినేస్తారు, కూరగాయ వండుకు తినరు. హాయిగా రోజు ఆనపకాయ కూర, అదే దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, గోంగూర, ఆ పచ్చడి, ఈ పచ్చడి, నెయ్యి వేసుకుని హాయిగా తినలే, బతుకు కూడా బతికినా అని నేనల్లా పెద్దలు అన్నారు. శుభ్రంగా తినరు అనమాట, అన్నీ దాపరికమే. పిండి వంటలు దాస్తారు, చోరు కుళ్ళిపోతాయి, అరటిపళ్ళు దాస్తారు, కుళ్ళిపోతాయి, బట్టలు పాడైపోతాయి, అయినా కట్టుకోరు, నగలు ధరించరు, అదో దరిద్ర బతుకు. ఈ వర్తకుడు అటువంటి వాడు, కోట్లు సంపాదించాడు. పూర్వం ఇప్పటికి మళ్ళీ బ్యాంకులు లేని రోజుల్లో బ్యాంకులున్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, బ్యాంకులు డబ్బులు ఇంటి పడి ఇన్కమ్ ట్యాక్స్లు పడలేక అవి తీసేస్తున్నారు ఈ మధ్యన. కానీ పూర్వం అవి కూడా లేని రోజులు ఏం చేసేవారంటే, 1 కోటి బంగారు నాణ్యములు తయారయ్యాక సంపాదించాక వాటిని ఒక కుండలో పెట్టేవారు. బంగారు నాణ్యం అంటే 12 గ్రాములు ఒక కాయిన్ అనమాట, ఒక నాణ్యం 12 గ్రాములు. అలా కోటి నాణ్యాలు అయ్యాక వాటి పెద్ద కుండలో పోసేసి ఆ కుండని గడ్డిలో పెట్టి చుట్టి దొడ్లో లోతుగా గొయ్యి తవ్వి పాతి పెట్టేవారు ఈ కుండతో. ఈ కుండలో డబ్బు ఉన్నట్టు తెలియాలి కదా రేపొద్దున, అందుకని దాని మీద ఏం చేసేవారు, ఇక్కడ నాగేంద్రుడి యొక్క పడగలు ఉన్నాయి చూసారా జంట పాములు, ఇలాంటి ఒక పడగ ఉన్నటువంటి పాము యొక్క బొమ్మని పైన పాతేవారు. అది కోటికి పడగెత్తుట. అడుగున 1 కోటి రూపాయలు ఉన్నాయని అర్థం అన్నమాట కోటి నాణ్యాలు. అలా ఇవన్నీ తవ్వకండి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ పడగెత్తారు మీరు అని పడక కింద కోటి నాణ్యాలు ఉన్నాయనుకునేవారు, అప్పుడు పాతేవారు. అందుకే పాతకాల పిల్లల్లో ఎప్పుడైనా దొడ్లో నాగేంద్రుడు తవ్వితే అడుగును బయటకు వచ్చే ఉండేవి, వాటి కింద పాములు కూడా కాపలాగా కూడా ఉండేవి. అంటే యజమానులకి తప్ప బయట వాళ్ళకి వెళ్లకుండా చూసేవారు. అందుకే దస్తావేజుల్లో ఈ భూమి కింద ఉన్న నిధి నిక్షేపములతో అంటారు, కానీ నిధి లేదు నిక్షేపం లేదు, వాళ్ళ నిక్షేపంగా గవర్నమెంట్ ఎత్తుకుపోతుంది మన దగ్గర. కానీ పూర్వం నిధి నిక్షేపాలు కూడా మనకే వచ్చేవి. ఇంట్లో ఎప్పుడైనా వ్యాపారం జరుగుతున్నప్పుడు కుటుంబంలో ఉన్న వారసులు దెబ్బతింటే దెబ్బతిన్న వాళ్ళకి చిహ్నంగా పెట్టేవారన్నమాట, ఒరే దానికి ఎంత కోటి నాణ్యాలు ఉన్నాయని ముందే చెప్పేవారు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారన్నమాట, దివాళా ఎత్తాక అర్ధరాత్రి వేళ వీళ్ళు అందరూ చూస్తూ ఉండగా కాకుండా ఈ పడగ పక్కకి తీసి అడుగునున్నటువంటి కుండ తవ్వి తీసుకుని ఆ నాణ్యాలతో వ్యాపారం మొదలెట్టి మళ్ళీ ఆ యథాప్రకారంగా నాగేంద్రుడి యొక్క పడగను అక్కడే పెట్టేవారన్నమాట. అది కోటికి పడగెత్తడం. అటువంటివి 14 కోట్లకు పడగెత్తాడు వీడు ఈ వర్తకుడు. కానీ ఇప్పుడు మంచి బట్ట కట్టుకునేవాడు కాదు, షాపులోనే కూర్చునేవాడు, ఎవరికి రూపాయి విదిల్చేవాడు కాదు, అసలు అన్నం సరిగ్గా తినేవాడు కాదు, ఇంట్లో పిండి వంటలు చేస్తే చంపేసేవాడు, రోజు అది కుమారుడ పులుసు ఆ తరవాణి అన్నమే అనేవాడు. భార్య పాపం భక్తురాలు, ఎవరైనా ఊళ్ళోకి వస్తే రహస్యంగా దానం చేసేది వీడికి తెలియకుండా. అలా భార్యలు కొంతమంది దానం చేస్తున్నారు కాబట్టి ఇళ్లలో భర్తలు బతుకుతున్నారు. భార్యలు కూడా పిసుడు కొట్టాళ్ళు అయితే ఆ కొంప కొల్లేరే. అందుకని అప్పుడప్పుడు మంచి కార్యాలకి భర్తకి తెలియకుండా భార్య రహస్యంగా గొలుసిస్తే తప్పులేదుట అని నేను అలా వ్యాసుడు చెప్పాడు. భర్త గారు పిసిరు కొట్టి ఇవ్వకపోతే భార్య రహస్యంగా ఇచ్చేసిన అత్యావశ్యక స్థితిలో తప్పులేదు, రోజు ఇవ్వకండి మళ్ళీ, అది ఇబ్బంది వస్తుంది అనుకోండి. సరే మొత్తం మీద ఏదేవైతేనే వీళ్ళ ఆవిడ మాత్రం మంచి పనులకి డబ్బు ఖర్చు పెట్టేది. ఇలా ఉండగా ఆ ఊళ్ళోకి నా బోటి ఓ స్వామీజీ వచ్చాడు. ఆయన 40 రోజులు భాగవతం చెబుతూ ఉంటే రోజు ఈయన భార్య వెళ్ళి వినేది. ఆయన ఏమన్నాడు, ఈ మన భారతదేశంలో ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి, మీకు 40 మైళ్ళ దూరంలో పాండురంగుడు ఉన్నాడు, పిలిస్తే పలుకుతాడు, కృష్ణుడే ఈ పాండురంగుడిగా స్వయంభూ విగ్రహంలో వచ్చాడు, ఆయన పక్కన రుక్మిణీదేవి ఉంటుంది, రుక్మిణి సమేత కృష్ణుడు పాండురంగా అని పిలువబడుతున్నాడు, ఆయన నామం తలుచుకోండి, ఆయన దర్శనం చేసుకోండి, మీరు తరిస్తారు. ఆ తర్వాత ఆయన కొంచెం విష్ణుభక్తుడు కనుక వైష్ణవ క్షేత్రాలు చూద్దాం, ఇక్కడి నుంచి బయలుదేరదాం, నరసింహక్షేత్రం చూద్దాం, పుష్కర క్షేత్రానికి వెళదాం, అలాగే ప్రయాగ వెడదాం, పద్మాక్షుణ్ణి చూద్దాం, బదరీ వెడదాం, నారాయణుడిని చూద్దాం, ఇవన్నీ చూడండి, జీవితంలో ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టి తీర్థయాత్రలు చెయ్యండి అని బాగా చెప్పేవాడు. పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం పరమ పుణ్యధామం అని పాడించేవాడు. ఈ ప్రభావం భార్య మీద పడింది. ఆవిడ ఒక రోజున ఉపన్యాసం అయిపోయాక ఏకాంతంగా ఆయనకి నమస్కరించి, అయ్యా నాకు దిక్కుమాలిన మొగుడు ఉన్నాడండి, అలా అనకూడదు కానీ అనాల్సి వస్తుంది, వాడు ఒట్టి లోభి, గట్టిగా అన్నానికి కూడా ఖర్చు పెట్టినవాడు, కోట్లు సంపాదించాం మేము, మాకు 2 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, హాయిగా ఉన్నారు అందరూ, అయినా డబ్బు తీయడు, ఎప్పుడు గళ్ళా పెట్టి దగ్గరే కూర్చుకుంటానంటాడు, ఆ కొట్టు అదలడు, రేపు యముడు పట్టుకుపోతాడేమో నా భయం, మీరు చెప్పినట్టుగా పురాణం వెండవు, యాత్రలకు వెళ్ళడు, నా దగ్గర మా పుట్టింటి వారి సొమ్ము చాలా ఉంది రహస్యంగా, మీకు 100 బంగారు నాణ్యాలు ఇస్తాను, అవి పుచ్చుకుని మా ఆయన్ని బలాత్కారంగా తీర్థయాత్రకు తీసుకెళ్ళండి. మా ఆయన మామూలుగా అయితే తీర్థయాత్రకు వెళ్ళడు, కానీ ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేరకం ఆయన, అందుకని మీరేం చేస్తానంటే డబ్బు నేనే ఇస్తాను, ఆ విషయం చెప్పకండి, చెప్తే నన్ను చంపేస్తాను మిమ్మల్ని చంపేస్తాడు, ఆ డబ్బు పుచ్చుకుని మా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు అన్ని ఖర్చులు నేను పెట్టుకుంటాను, దారిలో పిండి వంటలతో భోజనం పెడతాను, యాత్ర అయిపోయాక ఓ 2 నాణ్యాలు కూడా ఇస్తారు బంగారు నాణ్యాలు, నాతో తీర్థయాత్రకరా అంటూ వచ్చేస్తాడు కక్కుర్తి కొద్దీ. ఎందుకంటే ఖర్చులు మీరే పెట్టుకుంటారు కదా, భోజనం మీరే పెడతారు కదా, ఆఖరిని 2 నాణ్యాలు కూడా ఇస్తారు కదా, అందుకని నాకే రకం కనుక వీడు గ్యారంటీగా మీ వెంట వస్తాడు. ఆ రకంగా అయినా మా ఆయన్ని బాగు చేయండి, మీకు 100 నాణాలు ఇస్తాను, కనీసం 50 నాణాలు మీకు గ్యారంటీగా మిగులుతాయి అనగా ఆయన నవ్వి, నాకెందుకమ్మా అవి ఏమక్కర్లేదు, రూపాయి ఒప్పైనా మీ ఆయన నేను తీసుకెడతాను, నీ కోరిక మీ ఆయన తీర్థయాత్రకు వెళ్ళాలి అంతే కదా, నేను విష్ణు భక్తుణ్ణి ఆయన్ని వైష్ణవ క్షేత్రానికి తీసుకెడతాను, విష్ణు భక్తులకు విజయం తప్ప అపజయం ఉండదు, పాండురంగ దర్శనం చేయిస్తాను, నాకు వద్దన్న డబ్బు వస్తుంది, నీ డబ్బుతో వాడిని తీసుకెళ్తే నాకేం పుణ్యం, రేపు మీ ఆయన దగ్గరికి వెడతాను, ఆయనకి నచ్చ చెబుతాను, నాతో ముందుగా పాండురంగడి దగ్గరికి తీసుకెడతాను, పండరీపురం తీసుకెడతాను, ఆ తర్వాత అనేక క్షేత్రాలు తిప్పి 5-6 నెలల్లోపు తిరిగి మీ ఇంట్లో వదిలిపెడతాను అనగానే, ఇంత ఉపకారం చేస్తే నేను యావజ్జీవితం మిమ్మల్ని దేవుడిగా కొలుస్తానండి అని పదే పదే దండం పెట్టి వెళ్ళిపోయింది పాపం ఆవిడ. అందుకని ఈయన పగలు వాడు పొద్దున్న 8 కొట్టు తీసేస్తాట, అందరూ 10 తీస్తే ఆ టైంకి పొరొద్దుటే వచ్చాడు షాప్కి. ఈ కొట్టు దగ్గర గళ్ళా పెట్టి దగ్గర కూర్చున్నటువంటి వర్తకుడు దూరం నుంచే ఆ సాధువును చూశాడు. ఏమయ్యో సన్యాసులకి నా కొట్టులో ప్రవేశం లేదు, నువ్వు రావద్దు, వచ్చినా పైసా ఇవ్వను, పో పో ముష్టికి రావద్దు, అసలు కొట్టిప్పుడే తీశాను బోని వచ్చేసాడండి సాధువు అనగానే, నేను దానం అడగడానికి డొనేషన్కి రాలేదు, నీకే ఎదురు దానం ఇవ్వడానికి వచ్చానన్నాడు. అలా అయితే రెండు అన్నట్ట అని బుర్రగొక్కుని వెంటనే ఆయన లోపలికి వచ్చాడు. ఇది ఏమండి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రానివ్వరు ఎవరిని, గళ్ళా పెట్టి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, సుమా మీరు ఆ బయటే కూర్చోండి అన్నట్ట. ఆయన సాధువు బయటే కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు నాకు ఏమిద్దాం అనుకుంటున్నారంటే, ఈ 2-3 రోజుల తర్వాత నా పురాణం పూర్తవుతుంది, నేను పండరీపురం వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మిగతా యాత్రలకు వెడతాను, నువ్వు నాతో యాత్రకి రా, బండి ఖర్చులు, తిండి ఖర్చులు, పడుకోవడానికి ఖర్చులు, అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాను, 5-6 నెలలు యాత్ర అయ్యాక 2 బంగారు నాణాలు కూడా 12-24 గ్రాములు బంగారం ఇస్తాను నీకు అనగానే, బంగారం బాగానే ఉందనుకోండి, తిండి బండి అన్నీ మీదే అంటున్నారు, ఇది చాలా లాభసాటిగానే ఉంది, బాగానే ఉంది, అయితే ఒక్క చిన్న పని చేద్దాం, నా కొడుకులకి వ్యాపారంలో ఇంకా తెలివితేటలు బాగా రాలేదు, వాళ్ళకి పూర్తిగా మెలకువలు రాలేదు, రూపాయి వస్తువు 100 రూపాయలకి అమ్మగలరు వాళ్ళు, నాలా 1000 రూపాయలకి అమ్మలేరు, రూపాయి వస్తువు 1000 రూపాయలకి అమ్మే తెలివితేటలు వాళ్ళకి నేర్పాక అప్పుడు మీతో యాత్రకు వస్తాను, మీరేమనుకోకుండా 1 నెలాళ్ళ తర్వాత రండి అన్నాడు. బాబు నేను యాత్రకి వెళ్తే 1 నెలలో రాను రా అంటే, 1 నెలలు కాకపోతే 6 నెలలు తీసుకోండి, ఆఫ్టర్ 6 మంత్స్ రండి అన్నట్ట. సరే ఈయన పాపం ఇది ఎక్కడ కూడా రా కర్మ వీడికి వాటిచ్చారు వెళ్ళి ఆవిడికి నేను వెళ్ళిపోయి 6 నెలల తీర్థయాత్రలు చేసి అవి చేసి మళ్ళీ కొంత డబ్బులు మూట కట్టుకుని ఇక్కడికి వచ్చాడు. రాగానే కొట్లో కూర్చున్న వీడు కనబడ్డాడు. ఏమో వర్తక రాతో వస్తావా యాత్రకి అంటే, అయ్యా 6 నెలలు సరిపోలేదండి, మా పిల్లలకి ఇంకా టెక్నిక్స్ తెలియట్లేదండి, పరాయి వాళ్ళ సొమ్ముని ఎలా లాగాలి, రూపాయి వస్తువు అవసరమైతే 10,000కి ఎలా అమ్మాలి, ఈ టెక్నిక్స్ ఇంకా తెలియలేదు, ఇంకొక 6 నెలలు గడువు ఇవ్వండి అన్నాడు. సత్యాన్రా బాబు అనుకుని సరేలే 6 నెలల తర్వాత వస్తానని మళ్ళీ వెళ్ళిపోయాడు. 6 నెలలు అక్కడికి 7 అయింది అనమాట లెక్క. ఈ 7 తర్వాత అంటే ముందు 6 నెలలు 2-6 నెలలు అయ్యేసరికి 7 అయింది అన్నారు కదా, 7 తర్వాత వచ్చాడు. ఈసారి గళ్ళా పెట్టి దగ్గర వర్తకుడు లేడు, వాళ్ళ పెద్ద కొడుకు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, ఏమయ్యా నీ ఈ గళ్ళా పెట్టి దగ్గర పూర్వం మీ నాన్న ఉండేవాడు, ఆయన కనపట్టలేదు ఏమిటంటే, ఏం చెప్పనండి 6 నెలల క్రితం మీరు అలా వెళ్ళి వెళ్ళగానే మా నాన్న రాత్రి గుండెపోటు చచ్చిపోయాడండి, చచ్చిపోతున్నప్పుడు వైద్యం వద్దు అని చచ్చిపోయాడు. ఆ చచ్చేటప్పుడు కొట్టు కాపలా కాయండ్రో, కొట్టు కాపలా అని చచ్చిపోయాడు గుండె కొట్టుకుని. తర్వాత మేము తీసుకెళ్ళి తగలబెట్టేశాము అనగానే, ఏమైపోయాడు ఈయన చచ్చిపోయే ముందు కొట్టు కాపలా అనుకోవడం వల్ల వెంటనే పుడతాటండు అలాంటి వాళ్ళు, నరకానికి వెళ్లకుండా వెంటనే జన్మ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి. అందుకే నేను దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఇంటి ముందు నల్లని గజ్జికొక్కటి ఉంది, అది సరిగ్గా వీడు పుట్టి చచ్చే చావగానే 1 నెలలకే పుట్టేశాడు, 5 నెలల కుక్క. ఆ కుక్క ఇలా నారికి పెట్టి బౌ బౌ అంటారు దిక్కుమాల కుక్క. వెంటనే ఆ కుక్క దగ్గరకు వచ్చి ఈయన కుక్క భాష కూడా వచ్చింది, సాధువు కదా దివ్య దృష్టితో అది కుక్కను కనిపెట్టేశాడు. చచ్చే ముందు నా కొట్టు అయి దానికి కాపలా ఎలాగా అని అనుకోవడం వల్ల కుక్క అయి పుట్టాడు. కాబట్టి మీ ఇల్లు మీ వెళ్ళాలు మీ బిడ్డలు అని ఎవరైనా అనుకోకండిరా అని నేను అలా వ్యాసుడు అన్నాడు. మళ్ళీ ఇది నా మాట కాదు, చచ్చే ముందు రోజు నా ఇల్లాలు నా కొడుకు నా కొంప దీన్ని ఎవరు కాపలా కాస్తారో, నా ఆస్తిని అవాళ్ళకి పెడుతుందో లేదో అనుకుంటే నెక్స్ట్ జన్మ వీధిలో కుక్క, గళ్ళా పెట్టి దగ్గర హాయిగా చక్కా కూర్చున్నవాడు ఈ చక్కా కూర్చున్నవాడు కుక్కగా బయట కూర్చుంటాడు. వాడు కుక్క మీ డాడీ అని ఏం తెలుస్తుంది, చూస్తూ కుక్క డాడీ అనలేడు కదా, వీడికి తెలియదు కదా పూర్వజన్మ రహస్యం తెలియదు కదా, సాధువుకున్న జ్ఞానం వీడికి అక్కడిది, దివ్య దృష్టి లేక వీళ్ళిద్దరు కుక్కనుకుని ఎంగిలి మెతుకులు వేస్తున్నారట. కొడుకు చెప్పాడు, ఈ కుక్క ఈ మధ్యనే వచ్చిందండి 5-6 నెలలుగా, 2 ఎంగిలి మెతుకులు తిని సంతోషపడిపోయి రేయింపు వాళ్ళు కాపలాకి వస్తుందండి. అసలు ఇంత కాపలా కాసే మంచి కుక్కను మేము ఎక్కడా చూడలేదు. ఆరికి గోర్ఖావాడికి కూడా డబ్బులు ఇస్తున్న వేస్ట్, కానీ కుక్క బాగా కాస్తుందని అన్నాడు. అంటే మనం చచ్చాక అలా అవుతామన్నమాట, డబ్బు వ్యామోహంతో కుటుంబ వ్యామోహంతో చస్తే. ఇళ్ల ముందు కుక్కలు ఎవరనుకుంటున్నారు మరి వాళ్ళే. పైగా ఈ కుక్కకి అని చీత్తే అది ఇష్టం, పుల్లగా ఉంది ఉప్పగా ఉంది అనుకుని ఆ ఎంగిలి మెతుకులు రామరామ మిరపకాయ ముక్కలు నానాదరిద్రము తింటారన్నమాట వాళ్ళు. అలా తిని ఇంటి వాళ్ళు ఎంగిలి మెతుకులు తిని కాపలా కాసి ఎంగిలి కుక్క. పాపం సాధువు గారు ఆ కుక్కను కొంచెం పక్కకి తీసుకెళ్ళి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు ఎవరో తెలియట్లేదు చూసావా, నీ కర్మ గళ్ళా పెట్టి దగ్గర యజమానిలా టీవీగా కూర్చున్నవాడివి, నాతో యాత్రకు రమ్మంటే రాక, చచ్చి కుక్కయ్యో ఏం బతుకయ్యేది బతుకు అనగా, ఏమయ్యో సాధు నీకు బుర్రలేదేమో, ఈ బతుకులో ఉన్న ఆనందం నీకేం తెలుసయ్యా, ఇది వరకు తిన్న మెతుకుల కంటే నా మనవలు నోట్లో పెట్టుకుని తుప్పుకొని ఉమ్ముతున్నటువంటి ఆ ములక్కాళ్ల ముక్క, ఆ పిప్పి, ఆ ఎంగిలి మెతుకులు, ఆ మిరపకాయలు, అందులో మావిడ పొద్దున్నే నాలిక మీద అదే నాలిక బద్ద పెట్టుకుని కక్కి కక్కి విడిచిపెడుతున్న దరిద్రం, అవి నాకు ఎంత రుచిగా ఉన్నాయో. పైగా అది నా ఇల్లు అంటే నేను ఇంత బాగా చెబితే కానీ మీకు అర్థం కాదు కాబట్టి ఇలా చెప్పవలసి వస్తుంది. మీకంటే మీకోసం కాదు, మీలాంటి జ్ఞానుల కోసం కాదు, మహానుభావుల కోసం. నా కొంప, నా మూడు, నా పెళ్ళ, నా బిడ్డని ఎంతకాలం వాళ్ళడిపోతారండి మరి లేతను. అలా ఏడ్చి ఏడ్చి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆ మెతుకులు రుచిగా ఉన్నాయట, అందుకే నేను ఆనందపడిపోతున్నాను. ఇదివరకు నా ఆస్తి మీదకి ఏ దొంగలు వస్తారో, ఏ దొంగ సాధువు వస్తాడో అని నీలాంటి ముష్టాళ్ళన్నా దొంగలన్నా భయపడి ఏడ్చేవాడిని. ఇప్పుడు నేనే కుక్కని, ఎంచక్క కుక్కనై రేయింబు వాళ్ళు నా షాపుని కాపలా కాసుకుంటూ ఎవడన్నా వస్తే వాడి పెక్కట్టుకు లాగేస్తున్నాను. కుక్క రూపంలో పెక్కట్టుకు లాగితే కేసు లేదు అనగానే, మరి నా యాత్ర సంగతి ఏమిటన్నాడు ఆయన. ఈ రూపేమైంది, ఇంటికో ముష్టాడు వస్తూ ఉంటే ఇది భౌ భౌ అని ముష్టాడి మీద పడి వాడిని తరుగుకుంటూ వెళ్ళిపోయింది ఊరు చివరిదాకా. ఈయన ఇది ఎక్కడ కర్మ రానుకుని ఆ కుక్క వెనకాతల, ఈ సాధువు కర్మ కాలేది, దానికి మాట ఇచ్చాడుగా, మాట తప్పడానికి లేదు, అందుకని కుక్క వెంటగా వెళ్ళాడు. అది వీధి చివరిదాకా ఆ ముష్టాన్ని తరిమి అక్కడ ఆగి అంటూ ఉంటే, ఏమిటి వగరపు, ఇప్పుడైనా యాత్రకు వస్తావంటే 6 నెలలు పోయే టైము, ఆఫ్టర్ 1 ఇయర్ 6 మంత్స్ తర్వాత రా, నువ్వు మాట ఇచ్చావు తప్పకు వెళ్ళు అన్నట్ట. ఈయన వెళ్ళిపోయాడు. ఈసారి ఇంకా 6 నెలలకు వచ్చిన ఉపయోగం ఉందిలేని 7 తర్వాత వచ్చాడు. 7 తర్వాత వస్తే రాగానే కొట్లో యథాప్రకారంగానే ఒక కొడుకు కూర్చున్నాడు. కొడుకు కొట్టుకు ఎదురుకుండా ఉన్న కుక్క కనపడలా, అందుకని పెద్ద కొడుకుని పిలిచి, ఏమయ్యా ఇక్కడ ఒక నల్ల కుక్క ఉండేది, గజ్జి కుక్క, ఎప్పుడు భౌ భౌ అని అరిచేది, మీ కుక్క కాపలా కాస్తూ ఉండేది కదా మీ కొట్టుకి, ఆ కుక్క ఏది అని అడిగాడు. పాప మా కొడుకు కన్నీళ్ళు పెట్టుకుని, ఏం చెప్పనండి, చక్కగా ఉండేది ఆ కుక్క, ఆ కుక్క ఉన్నాక మేము హాయిగా సుఖంగా నిద్రపోయేవాళ్ళం, మా ఇంటికి కుక్క కాపలా కాసేది, నిజంగా కుక్క అంటే అదే, మా ఇంటికి ఒక్క ముష్టాన్ని వచ్చే రానిచ్చేది కాదు, మేము ముష్టి వేస్తామేమోనని, మేము ఒకవేళ ముష్టి పొరపాటు అయిపోతే చేయి గట్టిగా కొరికేసైనా సరే మా డబ్బులు మా దగ్గర ఎట్టే పెట్టేది, మా ఇంటికి దొంగాడి రానివ్వకుండా కాపలా కాసింది. ఆ కుక్క హఠాత్తుగా ఒక 6 నెలల క్రితం ఓ ముష్టాడు మా ఇంటికి వస్తూ ఉంటే వాడు వెంటబడి తరుగుతూ ఉండగా హఠాత్తుగా బండి కింద పడి చచ్చిపోయింది. బండి వేగంగా వచ్చింది, ఈ కుక్క వేగంగా పరిగెత్తింది, ముష్టాడు తప్పుకున్నాడు, బండి కింద పడి చచ్చిపోయింది. 6 నెలలు అయి చచ్చిపోయిందండి. అప్పటి నుంచి మేము నానాయాత్ర పడుతున్నాం, మేమే కుక్క కాపలాకి వస్తున్నాం, ఎంచక్కగా ఉండే కుక్క కాస్త చచ్చిపోయిందండి అని బాధపడ్డాడు. హారి వర్తక మళ్ళీ పోయావా అరుకు, నేను మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యాన దృష్టితో చూశాడు. ఈసారి ఆ కుక్క ఆ ఊళ్ళోనే ఉన్నటువంటి నీళ్లు తోడుకునే పెద్ద బావి ఒకటి ఉంది, ఆ బావిలో కప్పయి పుట్టింది. చచ్చిపోయే ముందు కుక్క బండి కింద పడి పచ్చడి పచ్చడిగా నలిగి చచ్చిపోయే ముందు నా కొడుకులు, నా మనవలు, నా కోడళ్ళు బాబోయ్ అని ఏడుస్తూ చచ్చిపోవడంతో ఈసారి కప్పయ్య పుట్టాట. వెంటనే ఈయన బావి దగ్గరికి వెళ్ళాడు. ఏమోయ్ కప్పగారు బయటికి రా అనగానే కప్ప నూతులోంచి చెంగుని గట్టు మీదకి వచ్చి ఆ వర మీదకి వచ్చి నిలబడింది. చూసావా, గళ్ళా పెట్టి దగ్గర కూర్చున్నవాడి స్థానం వీధిలో కుక్కగా మారింది, అంటే యజమాని స్థానం కాస్త కుక్క స్థానంలోకి వచ్చింది. సురక స్థానం నుంచి ఇప్పుడు మండూక స్థానంలో పడ్డావు, బావిలు కప్పయ్యావు, ఇంకా భవిష్యత్తులో ఏడెప్పవుతావు. నా మాట విని ఇప్పుడైనా నాతో యాత్రకు వస్తావంటే ఏం సన్నాసివయ్యా నువ్వు, నీకు బుర్రలేదు, ఈ కప్ప ఇందులో పుట్టాక నాకున్న బాధలు నీకేం తెలుసు, నా కోడళ్ళు రోజు ఈ బావిలో నీళ్లు తోడుకోవడానికి వస్తారు, వాళ్ళతో పాటు నల్లగా ఉన్న నా మనవడు, నల్లగా నిగనగలాడిపోతున్న మనవరాళ్ళు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వచ్చి నూతులోకి తొంగి చూసి కప్పగా ఉన్న నా మీదకి రాళ్ళు విసురుతూ ఉంటే, అయ్యి బాబాయ్ నా మనవడు, అయ్యి బాబాయ్ నా మనవరాలు అని నా దిక్కుమాల కప్పకుండే టిక్ 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 అని కొట్టుకుంటోంది. రక్షించలేను, బెక్ 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 అంటే వద్దురా అంటాను. ఈ బెక్ బెక్ వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళు ఏకైకలు నాకు అర్థం అవ్వవు. ఈ మనవల్ని మనవరాళ్ళని రక్షించలేక నేను పడుతున్న బాధ ఎంతో నీకేం తెలుసు, నా కోడళ్ళు అప్పుడప్పుడు వచ్చి మా మామగారు ఎంత ఆస్తి ఇచ్చారు అని నన్ను పొగుడుతూ ఉంటే, ఆహాహా బతికొన్న రోజులు పొగిడారు కదా దిక్కుమాల కోడళ్ళారా అని ఇప్పుడు వాళ్ళని తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటాను. అయినా ఎందుకు వచ్చింది నాకు, నేను ఈ నూతిలో కప్పగా ఉంటాను, నీ దారి నువ్వు పో, ఇక నా కోసం రావక్కర్లేదని కానీ అమ్మాయ్య ఈ మాట కోసం ఎదురు చూశాను నేను. ఓరి మూర్ఖుడా, పక్కనున్న పాండురంగడి దగ్గరకు వస్తే తరిస్తావురా అని చెబితే రాలేక కుక్కయి కప్పయి ఆరికి నూతిలో కప్పకి అదే సర్వస్వం అన్నట్టుగా ఇక్కడే ఉంటానంటావా, చి నీ బతుకింతే అని ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన మరాఠీ భాషలో 4 దోహాలు రాశాడు, 4 పద్యాలు. అందులో ఏమన్నాడు, భగవన్నామం సులభం, దానికి ఖర్చు లేదు, కేవలం 4 పాండురంగా పాండురంగా అంటే చాలు. అటువంటి పాండురంగడి నామం తలుచుకుని తరించక చివరికి కుక్కలుగా కప్పలుగా మారి నశించిపోయే మానవుల్ని ఎవరు రక్షిస్తారు? ధనమే సమస్తము అనుకుని సర్వనాశనం అయిపోతున్న ఈ పిచ్చివాళ్ళు ఎలా బయటపడతారు?
ఆజుఖా సుమేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా, ఆజుఖా సుమేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, గోపాలరే గోపాలరే గోపాలరే, తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా, జ్ఞాను మన్ను భాయా, ఆజుఖా సుమేరా దిన్హై అమృత దిన్నాయా, అమృత దిన్నాయా.
మహానుభావులు ఇలా పాడుకునేవారటండి. ఈరోజు కదా నా జీవితంలో ముఖ్యమైన రోజు. ఎప్పుడు ముఖ్యమైన రోజు? ఏ రోజు హరికి నీ శరీరం నీ మనస్సు సమర్పిస్తావో, ఏ రోజు హరినామస్మరణం చేస్తావో, ఆ ఒక్కరోజే నీ ఆయువు గడిచినట్టు, తక్కిన రోజులన్నీ పోయినట్టే అన్నాడు ఆయన. శరీరం మనస్సు ధనం సమస్తం సమర్పించాలి అనుకుంటూ, మూర్ఖుల్ని బాగు చేయలేమనుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఇది పాండురంగుడి యొక్క చరిత్రలో ఒక అద్భుతమైన కథ. మూర్ఖుడికి నువ్వు ఎంత నచ్చ చెప్పినా వాడు అందులోకి వెళ్ళాడు. మనం అలా కాదు, కప్పలమై కుక్కలమై గజ్జి కుక్కలమై నశించిపోకుండా నిరంతరం భగవన్నామం చెయ్యాలి. అది కష్టమే ఉందండి. పాండురంగ అనలేరా, కృష్ణ అనలేమా, వాసుదేవ అనలేమా, అనగలం. అలా అని తరించండి అన్నాడు ఆయన.
జయ సుందర నందబాల గోపీ జనలోల, జయ సుందర నందబాల గోపీ జనలోల, జయ సుందర నందబాల గోపీ జనలోల, పిలిచి వల్లచే భీష్మ తన్నయ్య వల్లచి గెల్లిచే సత్యభామ, పిలిచి వల్లచే భీష్మ తన్నయ్య వల్లచి గెల్లిచే సత్యభామ, వయసు సొగసు ధారపోయు వనితలంతులేరు, జయ సుందర నందవాల గోపీజనలోల, జయ సుందర గోపీజనలోల, నీలవర్ణ నిన్ను గనిన నిలువలేరు నెల తలెవరు, నీలవర్ణ నిన్ను గనిన నిలువలేరు నెల తలెవరు, నీదు భాగ్యమెన్న తరమా, నీదు భాగ్యమెన్న ఉన్నతరమ రసిక సార్వభౌమ జయ సుందర నందబాల గోపీ జనలోల జయ సుందర నందబాల గోపీజనలోల
గోవింద
జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి పదములా కొలిచేనే మదిని దేవి జగములా దయనేలే జనని మరుని గెలిచిన వానికి మరులు మరుని గెలిచిన వానికి మరులు మరిపే సుందర వదనా ఆపదలందునా ఆదరింపవే లలిత శైలసుతాదేవి లలిత శైలసుతాదేవి సదాశివుని మనోహరిణి పదముల కొలిచేనే మదిని దేవి జగముల దయనేలే జనని మరుని గెలిచిన వానికి మరులు మరిపే సుందర వదనా కైలాసాచల సదనా దీనాధారము దీవనలీవే దీనాధారము దీవనలీవే దేవీ మంగళ గౌరీ దేవీ మంగళ గౌరీ సదాశివుని మనోహరిణి పదముల కొలిచేనే మదిని నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.